మునిమాణిక్యం నరసింహారావు కథలు శ్రవణ కథ. ప్రతిజ్ఞాపాలన. ఒకరోజున శర్మ జానకితో పోట్లాడి ఆమె ముఖం చూడనని ఘోర ప్రతిజ్ఞ చేశాడు. చచ్చా చాలా తొందరపడ్డాడు. ఏదో స్వల్ప విషయంలో జానకితో పోట్లాడి అంత కఠోర ప్రతిజ్ఞ చేయటం మటుకు పండితుడైన శర్మ చేయవలసిన పని కాదు. చాలా శోచనీయమైన విషయం. జానకి చేసిన పని నిజానికి అంత గొప్ప తప్పిదమూ కాదు. ఇంత అల్లరి కాకుండా క్షమిస్తే పోయేది. జానకి సంస్కృత పండితుని భార్య అయినా ఆ సాంప్రదాయాలు, రసవద్వినోద కార్యకలాపము ఆమెకు బొత్తిగా తెలియని కారణానే ఈ పోట్లాట వచ్చింది. దర్శన మాత్రాన ప్రసన్నవదనంతో ప్రియ వచనములతో భర్తకు స్వాగతం ఇయ్యాలని గాని, అశ్రుస్వేదాదుల అనుభవాలతో తన హృదయంలో జనించిన హర్షాన్ని ప్రకటితము చెయ్యాలని గాని, ఆ ముగ్ధ బాలికకు తెలియకపోవటమే జానకి శర్మల మధ్య కలిగిన కలహానికి కారణం. శర్మ దివసావసానకాలే భవనద్వారీ విలోచనే తథాన అవలోక్య సమాగతం తథామా మాథరామ వికసన్ముఖీ బభూవ అనే శ్లోకాన్ని స్మరించుకుంటూ గృహోన్ముఖుడైనాడు. అంటే సాయంకాలమున గృహద్వారమున నేత్రమును నిలిపినదై అప్పుడు వచ్చిన నన్ను చూచి ఆ రామ వికసన్ముఖి అయినది అని శ్లోకార్థము. జానకి కూడా ఆ విధంగానే ద్వారంలో నిలబడి తన కొరకై నిరీక్షిస్తూ విప్పారిన బొడ్డుమల్లె వంటి కనుగవతో తనను చూడలేదని శర్మకు కోపం వచ్చింది. వచ్చిన కర్మ ఏమిటి అంటే ఇల్లాగ చూడాలని జానకి తెలియదు. నేను సాయంత్రం వచ్చేసరికి నువ్వు ఇల్లాగ నిలబడి ఇల్లాగ చూస్తూ ఉండాలని శర్మ ఆమెతో చెప్పి ఉన్న తర్వాత ఆమె వెనక ఇల్లాగ ప్రవర్తించి ఉన్నట్లయితే అతని కోపానికి తగిన కారణం ఉందని అనవచ్చు. శర్మ అలాగెప్పుడూ చెప్పలేదు. ఆమె అతను అనుకున్నట్లు చేయనూ లేదు. జానకి హేమభూషణాదులచే అలంకృతయ్యై సాయం సమయాన ఇంటికి వచ్చి భర్తను ఎదుర్కొని మన్మథమిత్రములైన చిరునగవుల సరసావలోకనములలో మంజుల రచనలు గల వచనాలతో ఆయనకు సత్కారం చేయలేదు. జానకి ఆ సమయానికి కేశ సంస్కారం చేసుకోవటంలోనో, శయ్యారచన చేయటంలోనో, శయ్యామందిరాన్ని అలంకరించు పనిలోనో నిమగ్నురాలై ఉన్నదేమో గాని, ప్రియాగమనాన్ని ఆకాంక్షించి హర్ష పులకిత గాత్రి అయి ద్వారంలో నిలబడి ఉండలేదన్నమాట మాత్రం నిజం. అయితే ఇలాగ చేయవలేనని శర్మ జానకి చెప్పి ఉండలేదు కదా. అందుకనే జానకి ఈ లాంఛనాలన్నీ జరపలేదు. అలాంటప్పుడు శర్మకు ఎందుకు కోపం రావలను అని నా ప్రశ్న. కానీ ఏమి లాభం? నేను ఈ ప్రశ్న వేయకముందే శర్మకు కోపం వచ్చేసింది. శర్మ కోపంతో చాలా విసురుగా ఇంట్లోకి పోయి బట్టలు మార్చి సాయం స్నానాది కృత్యాలు నెరవేర్చుకుని భార్యతో ఒక్క మాట అయినా మాట్లాడకుండా భోంచేసి మదలకుండా వెళ్ళి గదిలో పరుపు పైన పడుకున్నాడు. పోనీ పడుకున్నవాడు ఆ చల్లగాలిలో హాయిగా నిద్రపోయినాడా? అది లేదు. నిద్రపోక జానకి ప్రవర్తనను గురించి తార్కిక బుద్ధితో విమర్శలను ప్రారంభించాడు. తాను వంచింపబడినట్లు, జానకి తనను అవహేళన చేసినట్లు నిర్ణయించుకున్నాడు. శివశివ, జానకి ఎంత అన్యాయం జరిగింది. ఆ ముగ్ధ బాలికకు సంస్కృతం రాకపోవటం వలన, సంస్కృతంలో ఉన్న శృంగార సాహిత్యంతో పరిచయం లేకపోవటం వలన ఆమెకు పరిఫుల్ల భావనా సౌభాగ్యము, చతురతా వాల్లభ్యము అలవడలేదని శర్మకు తోచలేదు. జానకి గర్వంతో ప్రవర్తించిందని, తనను తిరస్కరించిందని అనుకున్నాడు. శృంగార కావ్యాలు, రసగంగాధరము మొదలైన గ్రంథాలు చదివిన పండితులు కాబట్టి శర్మ చాలా ప్రమాణబుద్ధితో ఇంతగా ఆలోచించాడు. కానీ ఇంకొకడైతే పడుకుని నిద్రపోయేవాడు. శర్మ కోపవశుడై ఉన్న కారణాన అతని బుద్ధి వక్రమార్గాన గమించినది. జానకి విప్రలంభ శృంగార నాయికగా ప్రవర్తించకపోవటం అల్లా గురించి ఆమెకు తన యందు అనురాగమే లేనట్లు నిశ్చయించుకున్నాడు శర్మ. అల్లాగ నిశ్చయించుకుని తన పక్క మీదనే పడుకుని చీకటిలోకి చూస్తూ తనను ఇంతగా వంచినట్టిని, తనకు అన్యాయం చేసినట్టిని జానకి ముఖం చూడనని ఘోర ప్రతిజ్ఞ చేశాడు. ఇలాంటి ప్రతిజ్ఞ ఏ గృహస్థుడు చేసి ఉండలేదు. శర్మే ప్రథముడు. అందుకనే తాను ధీరోదాత్తుడైనాడని కూడా అతని నమ్మకము. శర్మకు ఉచితానుచిత జ్ఞానం కూడా పోయింది. ఈ ప్రతిజ్ఞ సాధ్యమా అసాధ్యమా అని కూడా ఆలోచించలేదు. జానకి ముఖం చూడనని నిశ్చయించుకున్నాడు. శర్మ చాలా పట్టుదల గల మనిషి. సంస్కృతంలో హరిశ్చంద్రోపాఖ్యానము చదివినాడు. అన్నమాట చెల్లించుకోవడంలో శర్మ సత్యహరిశ్చంద్రుడికి ఏమీ తీసిపోడు. అయితే ఈ ప్రతిజ్ఞాపాలనలో తనకు రాగల విఘాతములను గురించి శర్మ ఊహించుకొనకపోలేదు. అప్పో, అతను ఎన్ని శృంగార కావ్యాలు చదివినాడు, అతనికి అన్నీ తెలుసు. జానకి వచ్చి తన పైకి వంగుతుందని, అప్పుడు ఆమె కబరిచ్చుత నవపారిజాత పరిమళములు తనకు మత్తును కలుగజేయవచ్చునని శర్మ తెలుసుకున్నాడు. చందనోదక సంసిక్తములైన ఆమె కుచయుగ్మ స్పర్శచే తనకు రాగల వివసత్వమును గురించి కూడా శర్మ ఊహించుకున్నాడు. ఇలాగా అన్ని విషయములు తెలుసుకుని అతడు ఈ ప్రతిజ్ఞ పట్టాడు. ఈ ప్రతిజ్ఞ వలన బాధపడేది ఆ అమాయక నవవధువు జానకి. పాపం జానకి ఎంత అన్యాయం జరిగిందిరా ఈశ్వర అని నేను విచారపడుతున్నాను. శర్మ చాలా పొరపాటు చేశాడు. తొందరపాటుతో ముందు వెనుకలు ఆలోచించకుండా ఈ ఘోర ప్రతిజ్ఞ చేసినాడు. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, శర్మ పడుకున్నాడే, ఆ పరుపు పైన మల్లె పువ్వు లాంటి తెల్లని దుప్పటి పరిచి ఉంచినదెవరు? తలదిక్కున రెండు మెత్తని దిండ్లు అమర్చినదెవరు? బల్లపైన గాజుకుప్పెలో పూలగుత్తులు విలాసంగా పెట్టి ఉంచినదెవరు? ఆ పిల్లకు ఈ కుర్రవాణి ఎడల విముఖత్వమే ఉంటే ఈ ఏర్పాట్లన్నీ ఎందుకు చేస్తుంది? ఈ విషయము అతనికి తోచకపోవడం శోచనీయము. అతని ప్రవర్తనను ఏ పండితుడు సమర్థించలేడనే నా అభిప్రాయము. జానకి పైన కోపం వచ్చింది. వస్తే ఏమి చేయాల్సింది? ఆమెను కోప్పడవలసింది. అయితే ఎందుకు కోపడలేదు? ఆ సుకుమారసు శరీరను కఠినోక్తులచే బాధించడం అపండితమని అసంస్కృతమని అనుకుని ఉండవచ్చు. అందుకనే కోప్పడలేదు. అలా అయితే ఈ ఘోర ప్రతిజ్ఞ మటుకు బాగుందా? సరే, ప్రతిజ్ఞ చేశాడు. చేసినవాడు ఆ మాట తలచకుండా కళ్ళు మూసుకుని నిద్రపోవాలి. శర్మ అలాగే నిద్రపోలేదు. ఏవో శ్లోకాలు చదవటం మొదలుపెట్టాడు. తన్మంజు మందాసితం స్వసితాని తాని సామే కలంకవధురా మధురానన శ్రీహి అద్యాపి మే హృదయమున్మదయంతి హంత సాయంతనాంబుజ సహోదర లోచనాయాహ అని చదివి నిట్టూర్పు విడిచాడు. సాయం సమయ పద్మములతో సమానమైన లోచనములు కలిగిన ప్రియురాలి యొక్క ఆ మనోహర మందహసితము అశ్వసితములు, కళంకరహితమైన ఆ మధురాననము యొక్క శోభ ఇప్పటికీ నా హృదయమును ఉన్మత్తము చేస్తూ ఉన్నవి సుమా అంటాడు. ఇదంతా జానకిని గురించే. నిజం మాటకు వస్తే శర్మ కాదంటాడు. ఈ శ్లోకము ఏదో పుస్తకంలోనిది అంటాడు. ఎవరో ఎవరితోనో అన్న మాటలు అంటాడు. కానీ ఇదంతా జానకికే అన్వయం అవుతుందని, జానకిని ఉద్దేశించే తాను ఈ మాటలు మాట్లాడుతూ ఉన్నాడని ఎంత మందమతి అయినా ఊహించగలడు. కోపం వచ్చి ఆ ముఖం పిల్ల చూడనని ప్రతిజ్ఞ పట్టిన ఈ ధీరోదాత్త నాయకుడికి ఈ ఆలోచనలు ఎందుకు అని నా ప్రశ్న. సామాన్యుడికి పండితుడికి ఇదే భేదం. సామాన్యుడికి భార్య మీద కోపం వస్తే రెండు తిట్టి అపళంగా పడుకుని నిద్రపోతాడు. పండితుడైతే ఇలాగా సంస్కృత శ్లోకాలు చదువుకుని విచారపడతాడు. ఎందుకయ్యా నీకు గొడవంతా? నిద్రపోక. ఆవిడ మీద కోపం వచ్చినప్పుడు ఆవిడ తను లావణ్యాన్ని గురించి, ఆవిడ నయన శోభను గురించి ప్రశంస ఎందుకు అంటే, శర్మ తాను విచారాన్ని పొందటం లేదని, తన అనుభూతిని స్మృతి అంటారని, హర్షాది చతుశ్రీ సద్భావాలలో స్మృతి కూడా ఒకటని చెబుతాడు. ఏమి చెప్పినా ఇలాంటి వ్యభిచారీ భావాలతో తనకేమి సంబంధం? పండితుడై ఉండి కూడా ఇబ్బే. శర్మ సంగతి ఏమీ బాగుండలేదు. ఇలాగా శర్మ తన ప్రియురాలి యొక్క తను లావణ్యాన్ని గురించి, స్తనభార వినమ్రత్వాన్ని గురించి చాలాసేపు ఆలోచించి ఆలోచించి చటుక్కున విరహ వేదనలో పడిపోయినాడు. శర్మను చూస్తే జాలి వేస్తుంది. పాపం అతను మటుకు ఏం చేస్తాడు? స్మృతి విరహానికి దారితీస్తుంది, అందులోకి తోస్తుంది. ఇలా అవుతుందని శాస్త్రంలో వ్రాసే ఉంది. శర్మ నడిచిన నడక శాస్త్రసమ్మతమే. కానీ తాను ఇలాంటి ప్రతిజ్ఞ చేసి ఈ విధంగా విరహంలోకి దిగటం ధీరలక్షణం మటుకు కాదు. అప్పటికి ఇంకా రాత్రి 10 కాలేదు. కానీ శర్మ మటుకు తీవ్రమైన విరహ వేదనలో పడిపోయినాడు. జానకి ఇంకా వంట ఇంట్లో ఇల్లు సర్దుకుంటూనే ఉంది. అప్పుడే శర్మ విరహానికి సంబంధించిన విషాదము, ఔత్సుక్యము, చింత, ఉత్కంఠ, ఆవేగము, జడత, మోహము మొదలైన అవస్థలను పొందుతున్నాడు. కలిత కులిత ఘాతాహ కేపి ఖేలంతి వాతాహ అంటాడు. అంటే వజ్రాఘాతముతో కూడుకున్న ఏవో కాట్పులు విసురుతున్నవట. ఎప్పుడు? పుష్యమాసంలో రాత్రి 9 గంటలకు. ఇంకా అంటాడు, రసాల శిఖరము పైన గుంజనము చేస్తూ ఉన్న తుమ్మెద కూడా తనను బాధిస్తున్నదట. కర్మం, ఏం చేస్తాము? విరహంలో ఉన్నవాడిని ఏది పడితే అదే బాధిస్తుంది. ఈ విధంగా శర్మ చాలాసేపు విరహాన్ని పొందాడు. విప్రలంభ శృంగారానికి విరహము ఒక ప్రధానంగము. కాబట్టే ఇంత అవస్థపడి ఆ విరహాన్ని అంతా శాస్త్రరీత్యా శర్మ అనుభవిస్తున్నాడు. ఈ విరహానుభవంలోనే అతడు ప్రమత్తుడై నిద్రాదేవి కుచయుగ్మ ముద్రితుడైనాడు. మరికొంచెంసేపటికి జానకి వచ్చింది. ఆమె కనకామరం చీర కట్టుకున్నది. జరీపేట గల లేత గులాబీ రంగు రవిక తొడిగినది. తన కేశబంధమును పుష్పములతో అలంకృతము చేసినది. రతీదేవిలాగా శయ్యాగృహము ప్రవేశించినది. ప్రవేశించి కమలముల వంటి తన నేత్రములతో నలుదిక్కులా కలియజూచినది. చూచి తన భర్త నిద్రపోతున్నట్లు గ్రహించినది. గ్రహించి ఆ హరిణాక్షి వదనమును వంచి మధుర మందస్మిత అయినది. శర్మ ఇంత పెందలకడని నిద్రపోవడం ఆమెకు చాలా ఆశ్చర్యమును కలగజేసినది. ఆమె అతని వంక నిశ్చలంగా చూచినది. పూర్వానుభూతులు ఏవేవో జ్ఞప్తికి వచ్చినవి.